అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు రేడియో వెరిటాస్ ఆసియా తెలుగు విభాగం నుండి. ఈ కార్యక్రమం మీకు వినిపిస్తున్నది క్రాంతి స్వరూప్.
పరలోకమందుండెను మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యుద్ధ అప్పుపడిన వారిని మేం మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పితాపుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమెన్. త్రికాల జపము. ఏలిన వారి సన్మంసకుడు మరియమ్మతో మంగళవార్త చెప్పెను. ఆయమ్మ పవిత్రాత్మ వలన గర్భం ధరించెను. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. ఇదిగో ఏలిన వారి దాసరాలను నీ మాట చొప్పున నాకు అగునుగాక. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. పుత్రుడైన సర్వేశ్వరుడు మనుషోత్తారం ఎత్తెను మరియు మనతో కూడా వాసమయ్యుండెను. దేవుడు ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమందు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. యేసుక్రీస్తునాథుని వాగ్దత్తములకు మేం పాత్రలు మగ్గునట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించదము. సర్వేశ్వర స్వామి, సన్మంసకుడు చెప్పినందు వలన మీ పుత్రుడైన యేసుక్రీస్తుని మనిషోత్తారంను తెలుసుకుంటిమి. అతని పాటల వలనను, స్లీవ వలనను, ఉత్థానం యొక్క మహిమను మేము పొందునట్లుగా మాకు మీ వరప్రసాదములను దయచేయిన అవతరింపవలయునని దేవర వారిని వేడుకొనుచున్నాము. యేసుక్రీస్తునాథుని దివ్య ముఖమును చూచి ఈ మనవిని మాకు దయచేయండి. ఆమెన్.
ఇప్పుడు ఒక మధురమైన గీతాన్ని ఆలకించుదాం.
వ్యర్థముగా పోవునయ్యా, నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. శరాయ్ ఆరాధనా, ఎలోహీ ఆరాధనా, అడో అడో నా
కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో
విశాఖపట్నం అతిమేత్రాసనం మహారాణిపేట విచార నుండి శ్రీమతి రోహిణి గారిచే అమృతవాక్ని విందాము.
అమృతవాక్కు కార్యక్రమానికి స్వాగతం. పితాపుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా నుండునుగాక. కృపాసత్య సంపూర్ణుడవైన దేవ, ఈ ఉదయకాలమున మమ్ములను నీ అనంతమైన ప్రేమతో కృపతో దీవించినందులకు గాను వందనములు తండ్రి. ఈ దినము వాక్యము ద్వారా మాతో ఏమి మాట్లాడుచున్నావో తండ్రి, ఆ వాక్యం యొక్క మర్మాన్ని మాకు తెలియజేయమని ప్రార్థిస్తున్నాం, ఆమేన్. ఈ దినము మనము ధర్మశాస్త్రము క్రీస్తు బోధలు అనే అంశమును గురించి తెలుసుకుందాం. ఆనాటి ఇజ్రాయేలు ప్రజలకు యావే దేవుడు మోషేను నాయకుడుగా నియమిస్తాడు. నాయకుడుగా మోషే తన జాతి ప్రజలు తన వారినందరినీ కూడా నీతి బాహ్యమైన జీవితాన్ని నుండి వారిని తప్పించుటకు, అయోగ్యకరమైన జీవితము నుండి వారిని తప్పించుటకు, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా వారు జీవించుటకు, దేవుని ప్రేమను వారందరూ పొందేలాగున వారిని తీర్చిదిద్దుటకు అనేక విధాలుగా మోషే కష్టపడుతూ ఉంటారు. అయితే వారిని అందరినీ గాడిలో పెట్టాలని, వారందరినీ కూడా దేవుని వారందరూ దేవుని ప్రేమకు నోచుకోవాలని నిరంతరము కూడా మోషే పరితపిస్తూ ఉంటాడు. వారిని ఏ విధంగా కట్టడి చేయాలి, వారిని ఏ విధంగా అదుపులో ఉంచాలి అనే విషయంపై ఆలోచించి, దేవుడు తనకి ఇచ్చిన 10 ఆజ్ఞల ఆధారంగా ఒక ధర్మశాస్త్రాన్ని ఆత్మ ప్రేరణతో రూపొందిస్తారు. అదే మోషే ధర్మశాస్త్రం. మోషే ధర్మశాస్త్రంలోని అనేక అంశాలుంటాయి. ఇది అంతా కూడా లేవీ కాండంలో గోచరిస్తుంది. ఒకవేళ తన జాతి ప్రజలు పొరపాటున ఆ ధర్మశాస్త్రాన్ని మీరితే ఏ విధంగా వారి పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని అర్పించుకోవాలో కూడా ధర్మశాస్త్రంలో ఉంటుంది. ఆ విధంగా ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించాలి. ధర్మశాస్త్రంలో ఒక అక్షరమైనా పొల్లిపోకూడదు. ఆ విధంగా నీతివంతమైన జీవితం జీవించాలి అని మోషే వాళ్లకి బాగా నూరిపోస్తాడు. అందువలన తరతరాల నుండి కూడా ధర్మశాస్త్రాన్ని మీరకూడదు అనే ఆలోచన ఆనాటి ఇజ్రాయేలు ప్రజలలో బలంగా నాటుకుపోతూ ఉంది. అయితే వీరు ఏం చేస్తుంటారు అంటే, ధర్మశాస్త్రాన్ని పాటించడమే పరమావధంగా భావిస్తారు. ఆ రోజులలో వాళ్లు ప్రధానంగా చేసేది దానము, ప్రార్థన, ఈ ఉపవాసం, ఈ మూడు కూడా వాళ్ళు చాలా నిక్కచ్చిగా పాటిస్తూ ఉంటారు. ధర్మశాస్త్రములో ఏ విధంగా ఉందో ఆ విధంగానే ప్రవర్తిస్తారు. అందుకు కొద్దము కూడా వారు కుడి ఎడమలైనా జరగకుండా, ముఖ్యంగా ధర్మశాస్త్ర బోధకులు, వారు బోధకులు కనుక ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించాలి కనుక మోషే ధర్మశాస్త్రాన్ని వాళ్లు తూచా తప్పకుండా పాటిస్తారు. ఏ విధంగా అంటే, ఒక దేవ రోజుకు 3 దానియేలు, తర్వాత రోజుకు 7 ప్రార్థన చేయడం, తన ముందు వెలసిన ప్రవక్తలను అనుసరించి ప్రార్థించాలి అంటే సరిగ్గా ఆ సమయం చూసుకుని వీధు మలుపులలో ఉన్నప్పటికీ కూడా, అందుకే అంటారు వీధు మలుపులలో డాంబికులు చేసినట్లు దాన ధర్మములు గాని ప్రార్థనలు గాని మీరు చేయవలదు అని క్రీస్తు అంటారు. అంటే ఆనాటి ధర్మశాస్త్ర బోధకులు వారి ప్రార్థనా జీవితం, వారి యొక్క జీవిత విధానం ఆ విధంగా ఉండేది. చాలా నిక్కచ్చిగా నియమ నిష్ఠలతో వాళ్లు ప్రవర్తించేవారు. కానీ వారి ఆంతరంగిక జీవితంలో లోపములు కొట్టొచ్చినట్లు కనిపించేవి. ఇదే క్రీస్తు బోధలు. తను బహిరంగ జీవితాన్ని ప్రారంభించేటప్పుడు ముఖ్యంగా తను మొదటగా ఖండించేది ధర్మశాస్త్ర బోధకులను. ఇది వాళ్లకి క్రీస్తు జీవితంలో క్రీస్తు మీద వాళ్లు పగను, ద్వేషాన్ని పెంచుకోవడానికి ప్రధానమైన కారణమైనది. ఏ విధంగా అంటే, మోషే ధర్మశాస్త్రంలో ఉంటుంది, మీరు నరహత్య చేయరాదు, నరహత్య చేస్తే తీర్పునకు గురి అవుతారు ఉంటుంది. అదే క్రీస్తు బోధలకు వచ్చేటప్పటికి మత్తయి శుభవార్త 5:26-26 ఉంటుంది. ఏమి అంటే, నరహత్య చేయరాదు అని క్రీస్తు కూడా బోధిస్తారు. కానీ ఏ విధంగా అంటే, కత్తి పట్టుకుని హత్య చేయటమే కాదు, పరులను నిందించినప్పుడు, దూషించినప్పుడు, అవమానించినప్పుడు మీరు హత్య చేసినట్లే, అలా చేసినను మీరు తీర్పునకు గురి అవుతారు అంటారు. నరహత్య అంటే కత్తితోనే హత్య చేయడం కాదు అని క్రీస్తు నిక్కచ్చిగా చెబుతారు. అదేవిధంగా మత్తయి శుభవార్త 5 తరువాతి వచనాల్లో 31-32 ఉంటుంది. ఏమని అంటే, మీరు వ్యభిచరింపరాదు అని ఉంటుంది. భార్యాభర్తల యొక్క బంధం కోసం చెప్పబడి ఉంటుంది. భార్యాభర్తల బంధము ఎంత పవిత్రంగా ఉండాలో క్రీస్తు చెబుతారు. అదే మోషే ధర్మశాస్త్రములో భార్యను పరిత్యదించవచ్చు అంటారు. అది ఆసరాగా తీసుకుని వారు ఆనాటి ఇజ్రాయేలీలు ఆ విధంగా యూదులు జీవించడం మొదలు పెడతారు. కానీ క్రీస్తు చెప్తారు, మోషే ధర్మశాస్త్రంలో ఎందుకు భార్యను పరిత్యదించవచ్చు అని ఉంది అంటే, మీ హృదయ కాఠిన్యమును బట్టి, సందర్భాన్ని బట్టి ఆ విధంగా చేయవచ్చు అంటారు. కానీ భార్యను మీరు పరిత్యదించరాదు అని ఉంటుంది. పరిత్యదించిన ఎడల అది ఆమెని వ్యభిచారిణి చేసినట్లే అని ఉంటుంది అని క్రీస్తు బోధిస్తారు. స్త్రీ సభకు క్రీస్తుకు ఉండే బంధము భార్యాభర్తల బంధంతో పోలిస్తారు. వివాహము హెబ్రీలు రాసిన లేఖ 13:4 ఉంటుంది. వివాహము అందరిచే గౌరవించబడవలెను అని ఉంటుంది. ఈ విధంగా మోషే ధర్మశాస్త్రాన్ని క్రీస్తు వేరొక నూతన రీతిలో వారికి బోధించడం మొదలు పెడతారు. ఈ విధంగా ఒకసారి సమరియా వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని క్రీస్తు వద్దకు తెస్తారు. కానీ క్రీస్తు ఆమెను క్షమిస్తారు. వ్యభిచరింపరాదు అని మోషే ధర్మశాస్త్రంలో ఉంటుంది. ఆమెను రాళ్లతో కొట్టాలి అని ఉంటుంది. కానీ క్రీస్తు ఏం చేస్తారు? ఆమెను క్షమిస్తారు. అంటే శారీరకంగా వ్యభిచారం చేయడం కాదు, మనస్సులో వ్యభిచరించకూడదు, కామేచ్ఛతో ఏ స్త్రీని కాని ఏ పురుషుడిని కాని చూడకూడదు అని ఉంటుంది. ఎప్పుడైతే నీవు ఆ విధంగా చేశావో, నీ ఆలోచనల్లో కూడా ఆ విధంగా నువ్వు ఏ విధంగా అయితే చేస్తావో, నీవు ఆమెతో వ్యభిచరించినట్లే, అంటే ఆ విధంగా ఆలోచన రూపంలో కూడా వ్యభిచరించే వారిని కూడా రాళ్లతో కొట్టాలి కదా. అంటే అక్కడ అంటే రాళ్లతో కొట్టమని కాదు, అక్కడ ధర్మశాస్త్ర బోధకుల యొక్క అంతరంగాన్ని క్రీస్తు విపులంగా చెబుతారు. అదేవిధంగా తరువాతి వచనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనే ఉంటుంది, 37-36 వచనాలకు వచ్చేసరికి ఒట్టు కోసం చెబుతారు. అంటే మోషే ధర్మశాస్త్రంలో ఏ విధంగా ఉంటుంది అంటే, నీవు ఎప్పుడైనా సరే ఒట్టు పెట్టుకుంటే ఆ పెట్టుకున్నటువంటి ప్రమాణాన్ని నీవు మీరకూడదు అని ఉంటుంది. కానీ క్రీస్తు చెబుతారు ఏమని అంటే, నీవు పరలోకముపై ఒట్టు పెట్టుకోరాదు, ఎందుకంటే అది దేవుని నగరం, దేవుని యొక్క సింహాసనం. భూలోకముపై ఒట్టు పెట్టుకోరాదు, ఎందుకంటే ఆ మహారాజు యొక్క పాదపీఠము. యెరూషలేముపై ఒట్టు పెట్టుకోరాదు, అది ఆ మహారాజుని నగరము అని ఉంటుంది. నీ తలపై ఒట్టు పెట్టుకొనరాదు, నీ తల వెంట్రుకలను ఒక్కదానినైనప్పటికీ కూడా తెల్లగానైనా నల్లగానైనా చేయజాలని నీకు ఆ హక్కు ఎక్కడ నుండి వచ్చింది అంటుంది. నీవు ఏమి చెప్పదలుచుకున్నావో సత్యమును పలుకు, అవును కాదు అని మాత్రమే చెప్పు అని ఉంటుంది. అంటే మోషే ధర్మశాస్త్రము ఉండేదానికి కొంత డీవియేషన్తో ప్రతిసారి కూడా ప్రభువు బోధిస్తారు. ఇది ధర్మశాస్త్ర బోధకులకు నచ్చదు. ఏ విధంగా అంటే, ఇదే విధంగా విశ్రాంతి దినం పాటించడం కోసం కూడా చెప్తాడు. అనేక సందర్భాలలో కూడా క్రీస్తు చెప్పేది ఆ దినము ధర్మశాస్త్ర బోధకులకు పరిసయ్యులకు నచ్చకుండా పోతుంది. అందుకే అంటారు మత్తయి 5:26 ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే ఉత్తమమైన జీవితాన్ని జీవిస్తేనే తప్ప నీవు దేవుని రాజ్యం ప్రవేశింపలేవు అని ఉంటుంది. అంటే ధర్మశాస్త్రానికి మించిన నీతిని మన జీవితంలో మనం చేయాలి. ప్రతి సందర్భంలో కూడా దేవుడు చెప్తారు, దేవుడు మన హృదయాన్ని చూస్తారు, అంతరంగాన్ని చూస్తారు. నీవు బాహ్యంగా చేసే క్రియలను కాదు, నీవు మనస్సుతో. అందుకే దేవుడు నరులు చూసే కంటితో భగవంతుడు చూడడు, నరులు మన పనులను చూస్తాడు, దేవుడు మాత్రము మన హృదయాన్ని అవలోకిస్తారు అని ఉంటుంది. అంటే మన హృదయ అంతరంగం నుండి ఏమి వస్తుందో, హృదయంలో నీవు ఏమి ఆలోచిస్తావో ఆ విధంగా నీ ప్రవర్తన ఉండాలి అని ఉంటుంది. మోషే ధర్మశాస్త్రాన్ని కొంచెము దాటి క్రీస్తు బోధించారు. అందుకే ఆనాటి ధర్మశాస్త్ర బోధకులకు క్రీస్తు అంటే విపరీతమైన కోపాన్ని పెంచింది. ఆమెను అతనిని సిలువ వేసినంత వరకు కూడా వాళ్ళు నిద్రపోకుండా ప్రవర్తిస్తారు. కానీ మనం ఏం చెయ్యాలి? క్రీస్తు బోధల్లో ఉన్న అంతరార్థాన్ని గ్రహించి మన హృదయానుసారము హృదయములో ఉండే కపటాన్ని క్రీస్తు గుర్తిస్తారు, మన హృదయ ఆలోచనలను గుర్తిస్తారు అని ఆలోచించి మనము క్రీస్తు బోధల ప్రకారము మనం జీవించడానికి ప్రయత్నిద్దాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడైన దేవ, ఈ దినము వాక్యంలో నీవు నుడివినట్లుగా హృదయ శుద్ధీకరణ కొరకు మేము ప్రార్థించాలి తండ్రి. హృదయాన్ని, మా హృదయాన్ని, మా అంతరంగంలో ఏముందో సమస్తము నీకు ఎరిగి ఉన్నావని మేము గుర్తించి నీ యొక్క వాక్యానుసారము మా హృదయములో కూడా పాప మలినము అంటకుండా ప్రవర్తిస్తూ ఆ విధంగా మా అంతరాత్మలో ఉండే హెచ్చరికలను అనుసరించి మేము జీవించేలాగున మాకు మీరు సహాయం చేయండి. ఆమేన్.
ఇప్పుడు ఒక మధురమైన గీతాన్ని ఆలకించుదాం. ఇది ఈనాటి కార్యక్రమం. తిరిగి మరలా రేపు ఇదే సమయానికి కలుసుకుందాం. మీకోసం మేము ప్రార్థిస్తుంటాము. మా కొరకు మీరు ప్రార్థించండి. మీ క్రాంతి స్వరూప్.